మనము అపోస్తలైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే నేను అక్కడ 15వ అధ్యాయంతో నేను ఆపడం జరిగింది. ఈ రోజు నుంచి దాని మరలా మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. 11వ వచనం వరకు ఇప్పుడు 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము గదా. మృతుల లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసమును వ్యర్థమే. మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఎందుము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ 12వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి పౌలు మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే, కొరింథీ సంఘములో ఉన్నటువంటి కొందరు క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మలేదు. వాళ్ళు నమ్మకపోయారు. వారు ఇతరులకు కూడా ఈ రీతిగానే ప్రకటించుకుంటూ వచ్చారు. అంటే యేసుక్రీస్తు ఉన్నాడు, వాస్తవమే. యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు, వాస్తవమే. యేసుక్రీస్తు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు, వాస్తవమే. యేసుక్రీస్తు సిలువ మీద బలియాగమై చనిపోయాడు, ఇది కూడా వాస్తవమే. వీటన్నిటిని నమ్ముతున్నారు, కానీ మరణాన్ని జయించి తిరిగి లేవడం అనేటువంటిది చరిత్రలో ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? ఇది జరగని సంఘటన కదా. కాబట్టి ఇది నమ్మము అనంటూ మీరు కూడా నమ్మొద్దు అని ఇంకొంతమంది విశ్వాసులను గలిబిలి చేస్తూ ఉంటారు. బహుశా వీరు సద్దూకయ్య తెగకు సంబంధించినటువంటి వారై ఉండవచ్చు. కారణం ఏంటి అనంటే, ఆ దినాల్లో యూదుల్లో రెండు ప్రధానమైనటువంటి తెగలున్నాయి. ఒకటి పరిసయ్యులు, రెండవది సద్దూకయ్యలు. ఏంటి ఈ పరిసయ్యుల తెగకు సద్దూకయ్యుల తెగకు ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసం అనంటే, ఈ సద్దూకయ్యులు అద్భుతాలు నమ్మరు, కానీ పరిసయ్యులు అద్భుతాలు నమ్ముతారు. సద్దూకయ్యులు దేవదూతల్ని నమ్మరు, కానీ పరిసయ్యులు దేవదూతలు ఉన్నారని నమ్ముతారు. సద్దూకయ్యులు పునరుద్ధానాన్ని అస్సలు నమ్మరు. పునరుద్ధానము ఉంది అనేటువంటి దాన్ని పూర్తిగా అంగీకరించడం అనేటువంటిది ఒక సద్దూకయ్యునికి అత్యంత కష్టమైనటువంటి పని. కానీ పరిసయ్యులు పునరుద్ధానము ఉంది అని నమ్ముతారు. సో పౌలు ఒక పరిసయ్యుడు అనే సంగతి మనకు తెలిసిన విషయమే. ఒక పరిసయ్యుడుగా పౌలు వెళ్ళి, పునరుద్ధానము ఉంది, క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నేను ఆయనను సజీవునిగా చూచానని చెప్పి సాక్ష్యమిచ్చి అక్కడ సంఘాన్ని స్థాపిస్తే, అక్కడ బహుశా, ఎందుకంటే ప్రతి పట్టణంలో కూడా చెదిరినటువంటి యూదులు ఉన్నారు, వారికి వారు సునగోగులను నిర్మించుకొని అక్కడ వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. పౌలు ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిగా సునగోగుకు వెళ్ళి అక్కడున్నటువంటి తన యూద సహచరులకు రక్షణ సువార్తను ప్రకటించి అటు తరువాత అన్యజనుల యొద్దకు వెళ్ళాడు. అన్యజనులను కూడా తీసుకొని వచ్చి, రక్షించబడినటువంటి యూదులను కూడా తీసుకొని వచ్చి ఒక సంఘముగా చేర్చి అక్కడ వారికి కొంతమంది నాయకులను నియమించడం జరిగింది. అయితే బహుశా ఈ గుంపులో సద్దూకయ్యులు ఉన్నారు, వీరు కూడా నమ్మారేమో, కానీ పునరుత్వం అనే దాన్ని మాత్రం వీళ్ళు అసలు నమ్మలేకపోతున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది వాళ్ళకి చాలా కష్టమైనటువంటి ప్రక్రియగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అందుకోసమే పౌలు ఇక్కడ ఆ విషయాన్ని కూడా లేవనెత్తి ఈ సమస్యకు కూడా పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమస్య ఆ రోజే కాదు, ఈవెన్ ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు కూడా చాలా మంది యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ముతారు, ఆయన వచ్చాడని నమ్ముతారు, ఆయన సిలువలో మరణించాడని నమ్ముతారు, ఈవెన్ ఆయన రెండవ రాకట్లో వస్తాడని కూడా నమ్ముతారు. కానీ కేవలమైన పునరుద్ధానాన్ని, ఆయన సిలువ మీద మరణించి మరణాన్ని జయించి తిరిగి లేవడాన్ని మన మధ్యలో మహమ్మదీయ సహోదరులు అంగీకరించాలన్న సత్యం మనకందరికి కూడా తెలిసింది. అందుకోసమే పౌలు ఇక్కడ మాట్లాడుతూ అనేకమైన విషయాలను సంఘంతో పంచుకోవడం జరిగింది. క్రీస్తు నందు పిరిమిటండి మిడ్లరా, పౌలు ఏమంటాడంటే మృతదేహాలు తిరిగి బ్రతికి లేవడం అనేది లేదని మీరు అంటున్నారు. ఒకవేళ తిరిగి లేవడం లేదు అన్నది మీరు అన్నట్లు వాస్తవమైతే, అది మనకు చాలా విచారకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని అంటున్నాడు. చాలా విచారకరమైన ఫలితాలు ఉంటాయి. అవేంటి? మనం ఉదాహరణకి 13-16 వచనాలు చదివామనుకోండి. 13-16 వచనాలు ఒకసారి చదువుతున్నాను. మృతులు పునరుద్ధానము లేని ఎడలా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. 16 వచనం, మృతుల పునరుద్ధానము మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. సో మొదటి విషయాన్ని ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకవేళ మృతుల పునరుద్ధానము లేదు మీరు అంటున్నది ఒకవేళ వాస్తవమైతే, అలా అయితే క్రీస్తు కూడా లేచి ఉండేవాడు కాదు, క్రీస్తు లేపబడలేదు. కానీ దానికి పౌలు అంగీకరించే స్థితిలో లేడు. ఎందుకు అంగీకరించే స్థితిలో లేడు అని అంటే, పౌలు ప్రభు యొక్క స్వరాన్ని స్పష్టంగా విన్నాడు, ప్రభు యొక్క స్వరాన్ని స్పష్టముగా విన్నాడు, ప్రభువుని చూచాడు, ప్రభు యొక్క మహిమను అతడు అనుభవించాడు. అతడు గుడ్డివాడైపోయిన తరువాత మరలా అతడు దమస్కులోకి వెళ్ళినప్పుడు అననీయ ప్రార్థన చేసి అతని చేతి కన్నుల మీద చేతులుంచినప్పుడు అతని కన్నులు బాగాయి, అతడు లేచి నిలబడ్డాడు. ప్రభువు సజీవుడు అనేని తన జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి అతడు ధైర్యముగా చెప్పగలడు. అతనికి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, అతడు చూసింది వాస్తవం అని నమ్మాడు కాబట్టి, తన జీవితంలో జరిగిన కార్యము అది వాస్తవం అని నమ్మాడు కాబట్టి, అతడు ధైర్యముగా ఎంతమంది కొడుతున్నా అవమానిస్తున్నా హేళన చేస్తున్నా కానీ వెళ్ళి క్రీస్తు పునరుద్ధానుడు అందుకు మేమే సాక్షులము అని ప్రకటించాడు. ఈవెన్ పేతురు యోహానులు ఎవరైతే ప్రారంభంలో భయపడ్డారో, యూదులకు భయపడి రోమీయులకు భయపడి ఎవరైతే అండర్ గ్రౌండ్స్ లో దాక్కున్నారో, అలాంటి వాళ్ళు కూడా లేచి క్రీస్తు సజీవుడు. ఈవెన్ అధికారులు వాళ్ళని బెదిరిస్తున్నప్పటికీ కూడా, మిమ్మల్ని చంపుతామని చెప్తున్నప్పటికీ కూడా, కొడుతామని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారు, మేము కన్నదాన్ని, మేము విన్నదాన్ని మేము చెప్పకుండా మౌనముగా ఉండలేము. ఒక మాటలో చెప్పాలంటే, వి డోంట్ కేర్ బట్ వి ప్రీచ్ క్రైస్ట్ రిజరక్షన్ అని అన్నారు. మేము భయపడము, క్రీస్తు పునరుద్ధానుడని మేము ప్రకటిస్తాము. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలు కూడా ఎక్కడ కూడా భయపడకుండా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను లోకానికి ప్రకటించడం జరిగింది. ఈరోజు సారి మనం ప్రశ్నించుకుందాం, క్రీస్తు పునరుద్ధానుడు అనేటువంటి విషయాన్ని మనము దేవుడు మన జీవితంలో చేసిన కార్యముల ద్వారా మనం అనుభవించామా లేదా?
ఉదాహరణకి మన ప్రార్థనలకు జవాబును మనం పొందుకుంటున్నామా లేదా? నువ్వు ఒక మట్టి బొమ్మకి ప్రార్థన చేస్తే జవాబు వస్తుందో లేదో నాకు తెలీదు, కానీ ఈయన జీవము కలిగి దేవుడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు జవాబును పొందుకుంటున్నావా లేదా? ఇది జీవము కలిగినటువంటి దేవుని వాక్యము కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో స్పష్టముగా నేరుగా నీ ఎదురుగా ఉన్నట్లుగానే నీ సమస్యను అర్థం చేసుకుంటున్నట్లుగానే నీతో ఎన్నిసార్లు మాట్లాడలేదు, ఎన్నిసార్లు నువ్వు దాన్ని అనుభవించలేదు. ఎవరో చెప్తే ఏదో గుడ్డిగా నమ్మేయడం కాదు, క్రీస్తు సజీవుడని మన జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి మనం అనుభవించగలగాలి. ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉంది? యేసుప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? క్రీస్తు నీ జీవితంలో ఏమైనా మార్పును తీసుకొని వచ్చాడా? నీ జీవితంలో ఏమైనా రూపాంతరం జరిగిందా? పరివర్తన జరిగిందా? అలా అయితే నీవు సేవించుతున్న క్రీస్తు సజీవుడు. నీ జీవితంలో ఏం మార్పు రాలేదా? రక్షించబడక మునుపు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావా? రక్షించబడక మునుపు నువ్వు ఎలా జీవించావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే జీవిస్తున్నావా? అయితే నీవు సజీవుడైనటువంటి క్రీస్తుని సేవించడం లేదు. ఎందుకంటే నీవు సేవించుచున్న దేవుడు సజీవుడైతే ఖచ్చితముగా ఆయన జీవితాన్ని ప్రభావితం చేస్తాడు. సంవత్సరాలు గడుస్తున్న నీ జీవితం ఇంకా ప్రభావితం చేయబడలేదు అంటే, సంవత్సరాలు గడుస్తున్న ఇంకా నీలో ఎలాంటి పరివర్తన కలగలేదు అని అంటే, సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి నీలో పరిపూర్ణత రావడం లేదు అని అంటే, నీవు సేవించుచున్న దేవుడు సజీవుడైనటువంటి దేవుడు కాదు, మృతుడైనటువంటి క్రీస్తుని నువ్వు వెతుకులాడుచున్నావు. ప్రభు అంటాడు కదా మరియను, మరియా మృతురైన వాణిని నువ్వు ఎందుకు వెతుకుచున్నావు? నీది క్రీస్తు సజీవుడు, ఆయన చెప్పినట్లుగానే ఆయన లేపబడి ఉన్నాడు. మీరు చూస్తున్నవాడు ఇక్కడ మృతులలో లేడు, మీరు చూస్తున్నవాడు మృతులలో లేడు. ఈరోజు మనం తెలుసో తెలియకో మృతురైన క్రీస్తుని ఆరాధన చేస్తా ఉన్నాం. దానికి నిదర్శనం ఏంటంటే మన జీవితాలు ఇంకా మార్పు చెందకపోవడం, పరిపక్వతలోనికి రాకపోవడం, పరిపూర్ణతలోనికి రాకపోవడం ఎంత దారుణమండి. ఈ మధ్య కాలంలోనే నేను చూశాను ఒక సంఘంలో, నాకు పేరు తెలీదు, గ్రామం పేరు గుర్తులేదు, సేవకులు విశ్వాసులు కలిసి కొట్టుకుంటున్నారు. మీరు చెప్పండి, మణిపూర్లో సంఘం మీద అన్యులు ప్రభువుని ఎరుగినటువంటి వాళ్ళు వచ్చి మూత్ర విసర్జన చేశారు చర్చి లోపల. ఈ ఆరంభ టెంగల్ వాళ్ళు చర్చి లోపలకు వచ్చి మూత్ర విసర్జన చేశారు, బైబిల్ గ్రంథాన్ని చించారు, బైబిల్ గ్రంథం మీద మల విసర్జన చేశారు, చర్చి లోపలికి వెళ్ళి అద్దాలు పగలగొట్టారు. ఇప్పుడు అదొక గుంపును ఒక పక్క పెడదాం, ఇప్పుడు చర్చిలో కొట్టుకుంటున్నటువంటి మరొక గుంపును మరొక పక్కన పెడదాం. వీరిద్దరిని చూసి ప్రభు ఎవరిని బట్టి ఎక్కువ బాధపడతాడండి? ఎవరిని బట్టి ఎక్కువ బాధపడతాడు? బైబిల్ గ్రంథం మీద మూత్ర విసర్జన చేసిన వాడినా, బైబిల్ గ్రంథం మీద మత విసర్జన చేసిన వాడినా? ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే వాళ్ళ కోసం ఏం చేస్తాడో తెలుసా? ప్రభా వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని అంటాడు. ఇప్పుడు అదే ప్రార్థన మన కోసం చేయవలసి వస్తే ఏమని చేస్తాడు? ప్రభా వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగుదురు. కానీ ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయనను వీరిని క్షమించుము అని అంటున్నాడు. క్షమించుము అని అనడం అది ఆయన గొప్పతనం, నీ గొప్పతనం కాదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, సంవత్సరాల తరబడి మనం క్రైస్తవముగా ఉన్నాము కానీ మన జీవితాలు ప్రభావితం చేయబడడం లేదు, రూపాంతరం చెందడం లేదు, పరిపూర్ణతలోనికి రావడం లేదు అంటే గల కారణం ఏంటంటే, మనము సజీవుడైనటువంటి క్రీస్తును కాదు మృతుడైనటువంటి క్రీస్తుని ఆరాధన చేస్తున్నాము. కానీ మనం పైకేమనుకుంటున్నాం, నేను పునరుద్ధరణుడైన క్రీస్తుని ఆరాధిస్తున్నాను అని అనుకుంటున్నాం. కానీ నీ జీవితం అది సాక్ష్యం ఇవ్వడం లేదు, నీ బ్రతుకు దాని గురించి సాక్ష్యం ఇవ్వడం లేదు.
మృతుడైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. సంవత్సరాలు గడిచిపోయింది, నువ్వు క్రైస్తవుడు అయ్యి నీలో ఇంకా కక్షలు, ద్వేషము, అసూయ, పగ క్రీస్తునందు నిలబడలేరా. మనం ఇతరులకు చెప్తా ఉన్నాం, మీరు యేసు ప్రభువు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరలోకానికి వెళ్తారని. ఇది కూడా చెప్పగలవా? యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి వీటన్నిటిని విడిచిపెడితే అప్పుడు పరలోకానికి వెళ్తావని? ఆ మాట చెప్పడానికి మన దగ్గర గట్స్ ఉన్నాయా? లేవు. ఎందుకంటే ముందు మనమే వాటిని ఇంకా జయించలా. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కానీ వాటిని జయించలా. కేవలం ఒక నామకార్థ క్రైస్తవులముగానే మనం జీవిస్తూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే నీకు తెలియకుండానే నీ క్రీస్తుని నువ్వు మృతుడైన క్రీస్తువుగానే చూస్తున్నావు, లేపబడినటువంటి క్రీస్తుగానే చూస్తున్నావు, సజీవుడైనటువంటి క్రీస్తుగాను చూడడం లేదు. సజీవుడైన క్రీస్తుగా నువ్వు చూడడం లేదు. క్రీస్తునందు ప్రేమించుటకు మిడలరా. ఇక్కడ పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒకవేళ మీరన్నది వాస్తవమైతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. తర్వాత 14, 15 వచనాలు చదివితే అక్కడ ఏమంటుందంటే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి, మేము చేయు ప్రకటన వ్యర్థమే, వేస్ట్, ప్రయోజనం లేదు. మేము ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్లి పరుగులు తీసి కొట్లాడవాలి, కొట్టతుంటే కొట్టించుకొని, తిట్టుంటే తిట్టించుకొని, చంపుతుంటే చంపించుకొని, మేము చేసిన ప్రకటన అంత ఏమైపోయింది? అది వ్యర్థమైపోయింది. మీరు మేము చెప్పిన దానికి మీరు విని విశ్వాసం ఉంచారు కదా, అదంతా కూడా ఏమైపోయింది? అది కూడా వ్యర్థమైపోయింది. ఇప్పుడు మేము అంటే ఐ మీన్ ఎస్ఎఫ్జే ఉదయం మార్నింగ్ ఒక డివోషను, ఆఫ్టర్నూన్ ఒక డివోషను, నైట్కి ఒక డివోషను, ఈవినింగ్ ప్రతి డిస్టిక్ట్తో కలిపి ఒక డివిజన్, ఇన్ని ప్రయాసలు పడి దానికోసం ఎంతమంది, ఓకేనా, ఎంతమంది ఎస్ఎఫ్జి అంటే, ఐఎమ్ సారీ ఇలా మాట్లాడుతున్నా, ఎస్ఎఫ్జి అంటే సహజంగా మనకి ఎవరు కనపడతారు? మహేష్ సార్ కనపడతారు. కానీ దాని వెనకాల ఇంత వర్జరత ఉందంటే ఎంత సిస్టాన్ని ఆ సార్ ఏర్పాటు చేస్తుంటాడు, అంటే ఎంత సిస్టమ్ కలిసి వర్క్ చేస్తూ ఉంటే ఇవంతా కూడా ప్రాపర్ గా జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది కోఆర్డినేటర్స్, ఎంతమంది డిస్ట్రిక్ట్ లీడర్స్, హూఎవర్ ఇట్ మే బి, కదండి, సిస్టమ్ని చూసుకునే సాఫ్ట్వేర్ చూసుకునే వాళ్ళు ఒకళ్ళు, సాఫ్ట్వేర్ చూసుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళు, ఒక్కొక్కరికొక్క బాధ్యత, ఇంత ఇంత సిస్టమ్ కలిసి వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు కదా. ఒకవేళ క్రీస్తుని లేపబడని వాడైతే ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలు వదిలేసి, కుటుంబాలని వదిలేసి, ఇంక వేరే పనులు చేసుకోకుండా ఇప్పుడు వీళ్ళు పడుతున్న ప్రయాసం అంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఇక్కడ ఉదయాన్నే లేచి వాక్యం చదివినటువంటి వారి ప్రయాసం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. నువ్వు ఈ క్రీస్తు మీద విశ్వాసం ఉంచి, నువ్వు చేస్తున్నావు కదా కొన్ని కొన్ని, నీ సంపాదనలో నుంచి దేవునికి ఇవ్వడమో, లేకపోతే నీ సమయంలో నుంచి దేవునికి ఇవ్వడమో, నువ్వు 4 గంటలకు లేచి ప్రార్థనకు వెళ్ళడమో, లేకపోతే నువ్వు ఉపవాసం ఉండడమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు క్రీస్తు మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిన ప్రతిదీ ఏమైపోయింది? వేస్ట్, అది వ్యర్థమైపోయింది. కానీ క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నామా? ఆయన కార్యాలని, ఆయన అనుభూతిని మనం అనుభవిస్తున్నామా అని అంటే, థ్యాంక్ గాడ్, మన విశ్వాసము వ్యర్థం కాలేదు, మన ప్రకటన వ్యర్థం కాలేదు. కారణం ఏంటంటే, క్రీస్తు సజీవుడు. ఆయన ఆ రోజు ఉన్నట్లుగానే ఈ రోజుగానే సజీవుడుగానే ఉన్నాడు. ఈ రోజుకి ఆయన తను తాను ఆ రీతిగానే ప్రదర్శించుకుంటున్నాడు. మన జీవితాల్లో కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతకరమైనటువంటి దేవుడు. నేను ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టాను, మీరు గమనించారో లేదో. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, కుకీలు 100కు 100% క్రైస్తవులు, కానీ మైతేలు ఈ నాట్ ఈవెన్ 1% కూడా లేరు క్రైస్తవులుగా. సో ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మైతేల్లో ఉన్నటువంటి ఆరంభ తెంగలు అనేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ క్రైస్తవుల్ని ద్వేషించడం, అసహించుకోవడం అనేటువంటి వాళ్ళ మీద దాళ్లు చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు కుకీలందరూ క్రైస్తవులు కాబట్టి, ఓకేనా,
అఫ్ కోర్స్ వాళ్ళకి ఎస్టీ ఎస్టీ స్టేటస్ ఉంది, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళ మీద అటాక్ చేశారు. ఇది కేవలం వాళ్ళ ఎస్టీ స్టేటస్ కోసమో ల్యాండ్ కోసమే అయ్యింటే ల్యాండ్ మీద అటాక్ చేయాలి, వాళ్ళ హౌసెస్ మీద అటాక్ చేయాలి. కానీ ఇక్కడ వాళ్ళ కక్షా ద్వేషము దేని మీద ఉందో ఇండైరెక్ట్ గా వాళ్ళు ఎక్కడ చూపించేశారంటే చర్చెస్ లోకి వెళ్లి మూత్ర విసర్జన చేయడం, బైబిల్ని చించేయడం, తగలబెట్టేయడం, చర్చిల్ని పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టేయడం. సో వీటన్నిటిని బట్టి అంటే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఆరంభట్టి ఎంగల్ వాళ్ళు బయట ఎవడో ఈ యేసు ప్రభు రక్షకులు అంగీకరించానంటే నేను జీర్ణం చేసుకోలేక ఓర్చుకోలేక వాళ్ళ మీద అంత అటాక్ చేస్తే ఇప్పుడు వాళ్ళ సొంత ప్రజల్లో ఉన్నటువంటి 1% అయితే క్రైస్తవుల సంగతి ఏంటి, వాళ్ళని విడిచిపెడతారా? వాళ్ళని మాటలతో చేతలతో ఎంతగా వేధించారు, ఎన్ని హింసలు పెట్టారు వాళ్ళని. మీకు ఇక్కడ ఉండదు, మీరు గెట్అవుట్. మీకు ఆ కుక్కీలు దేవుడు కావాలనుకుంటే కుక్కీల దగ్గరికి వెళ్ళిపోండి, మా దగ్గర ఎందుకుంటారు మీరు. వాళ్ళకి మరో దినానైతే ఈవెన్ ప్రెసిడెంట్ రూల్ రాకముందు వీళ్ళందరూ వెళ్ళి చర్చెస్ లో అందరినీ కూడా కలిపి వీళ్ళని కూర్చోబెట్టి కరెక్ట్గా 1 month టైం ఇచ్చారు. 1 month లోపల మీరందరూ కూడా తిరిగి హైందవ మతం కూడా కాదు, మన మైతీలకు ఏ మతం అయితే పూర్వపు మతం ఉందో, అంటే చనిపోయిన మన పూర్వీకుల్ని ఆరాధించేటటువంటి మతం ఉందో అందులోనికి మీరు వచ్చేయాలి. మీకు కరెక్ట్గా 1 month టైం ఇస్తున్నాం, లేకపోతే మీరందరినీ కూడా చంపేస్తాము అని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి ఈ రోజు కూడా వాళ్ళని బహిరంగంగా కూడుకోనికుండా ఆరాధన చేసుకోనికుండా అడ్డుపడుతూ అంత చేస్తూ ఉంటే ఆ తరువాత ఆ 1 month వాళ్ళ వార్నింగ్ అయిపోయే సమయానికి దేవుడు అద్భుత రీతిగా అక్కడ ప్రెసిడెంట్ రూల్ ని అనుమతించడం, ప్రెసిడెంట్ రూల్ వచ్చిన తర్వాత వెంటనే సైన్యం వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను కూడా కలెక్ట్ చేసుకోవడం ప్రారంభించడం. సో చిన్నగా అక్కడ కొంచెం పీస్ రావడం. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తున్నానంటే జస్ట్ ఇప్పుడు అలా వాళ్ళకి కొంచెం స్వతంత్రం వచ్చింది ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి. కానీ ఈ క్రమంలో మైతేల్లో కొంతమంది యేసు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించి బయటకు వచ్చి బహిరంగముగా సాక్ష్యము బహిరంగముగా బాప్తీస్మము తీసుకొనుచున్నారు. మైతేల్లో ఇప్పుడు ఒక ఉజ్జీవం ప్రారంభించబడింది. బహిరంగముగా వచ్చి వాళ్ళు బాప్తీస్మం తీసుకుంటున్నారు, భయపడడం లేదు. ఏంటి వాళ్ళ ధైర్యం? ఈవెన్ ఇఫ్ యూ డై వి విల్ రిజరెక్ట్ వన్ డే అండ్ విల్ స్టే విత్ క్రైస్ట్. దట్ ఈస్ ద హోప్. అది క్రైస్తవులకున్నటువంటి నిరీక్షణ, నమ్మకం. తీసినందుకు మేము దేవుని బిడ్డలారా, మీకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటున్నాను, బట్ తప్పదు. మా ఇల్లు ఉండేది కరెక్ట్ గా ఎస్పీ ఆఫీస్ కి వెనకాల. సో కాబట్టి ఇప్పుడు రొట్టె పండుగ జరుగుతా ఉంది కాబట్టి ఈ ఆటోలు కంటిన్యూస్ గా మిడ్ నైట్ నుంచి తిరుగుతూనే ఉన్నాయి నైట్ అంతా. అందుకే బహుశా మీకు చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే నేను బయట కూర్చొని ఉన్నాను. సో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఎంతమంది క్రీస్తు కోసం హతసాక్షులుగా మరణించారు? ఎంతమంది క్రీస్తు కోసం హతసాక్షులుగా తమ భార్యల్ని తమ బిడ్డల్ని త్యాగం చేశారు? విలియం కేరీ విషయమే తీసుకుందాం. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు, మిషనరీ పరిచయం చేశాడు, వాళ్ళ భార్య పిచ్చిదైపోయింది, కుమారుడు పిచ్చిదైపోయాడు. ఇప్పుడు క్రీస్తు నిజంగా లేపబడిన వాడైతే ఇప్పుడు విలియం కేరీ చేసిన పరిచర్య, పడిన ప్రయాస, కార్చిన కన్నీరు, రాత్రి మౌలు కూర్చొని అక్కడ పడినటువంటి శ్రమ, ఇదంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఫూలిష్నెస్ కదండి, ఫూలిష్నెస్. అసలు తలుచుకుంటేనే ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మేము ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నిన్న అసలు మేము ట్రైన్లో వస్తున్నప్పుడు పలాస అనే ఒక బోర్డు, అంటే తెలుగు పదాలు ఒక పదం కనబడితేనే అసలు నా బిడ్డలు నా భార్య ఎంత సంతోషిచ్చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 1 year తర్వాత మరలా ఆ తెలుగు పదాలని చూసినప్పుడు, ఆంధ్రంలోకి అడుగు పెట్టినప్పుడు వాళ్ళ ఆనందం ఆనందం కాదు. ఆ పెద్ద కూతురు అసలు అన్నం తినలేదు 2 ట్రైన్లలో, ఆ ఫుడ్ తినలేక. వైజాగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత నేను ఇంధనం లాటం పరుగులు తీసుకుంటే ఇంకా 20 minutes అవుతుంది కాబట్టి ఏదో టిఫిన్ తెచ్చి అడిపెడితే అప్పుడు మన ఆంధ్ర ఫుడ్ అని చెప్పి 6 o'clock పిల్ల తను దాన్ని అవురావరం అంటూ తింటా ఉంది. క్రీస్తునికి వెళ్ళారా? ఇవన్నీ నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఒకవేళ క్రీస్తు నిజముగా లేపబడి మెడల ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి మేము చేసే ప్రయాస వ్యర్థమే. అక్కడ మేము ఎవరికైతే సువార్తను ప్రకటించి వాళ్ళు వింటున్నారో అంగీకరిస్తున్నారో వాళ్ళ విశ్వాసం కూడా వ్యర్థమైపోయింది, ఫులిష్నెస్. కానీ అది వ్యర్థం కాదు. కారణం ఏంటంటే క్రీస్తు సజీవుడు. క్రీస్తు సజీవుడు అనడానికి రుజువు ఏంటంటే మారుతున్న మన బ్రతుకులు. ఒకవేళ నీ జీవితం నీ బ్రతుకు ఇంకా మారలేదనంటే నువ్వు సజీవుడైన క్రీస్తును కాదు మృతుడైనటువంటి క్రీస్తును మాత్రమే నువ్వు తెలుసుకున్న వాడవై మృతుడైన క్రీస్తును మాత్రమే నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు. క్రీస్తునందు దేవుడారా, ఒకసారి 15వ వచనం కూడా చదువుతున్నాను. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము ప్రకటించుచుండగా, ఆయనను గూర్చి మేము ప్రకటించుచుండగా, దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా, మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. వాళ్ళనేమంటున్నాడు పౌలు తమను గురించి, ఒకవేళ క్రీస్తు నీ దేవుడు లేపకుండా ఉన్నట్లయితే మేమందరం కూడా అబద్ధికులమే. ప్రతి సువార్తికుడు అబద్ధికుడే, ప్రతి మిషనరీ, ప్రతి కాపరి, ప్రతి సువార్తికుడు అందరూ కూడా అబద్ధికులే. కానీ మేము అబద్ధికులము కాదు, అది పౌలు కాన్ఫిడెన్స్. మేము అబద్ధికులము కాదు. ఆ తర్వాత ఇంకా మనం 14-17 వచనాలు చదివితే అక్కడ ఏమంటుందంటే, ఒకవేళ క్రీస్తు కానీ లేపబడకపోతే వాళ్ళు ఇంకా కూడా పాపంలో ఉన్నట్లే లెక్క. అంటే క్రీస్తు సజీవుడైన క్రీస్తు ని మనం ఆరాధిస్తున్నట్లయితే మనం పాపముల నుంచి విడుదల పొందినటువంటి వారము. మనం ఇంకా పాపముల నుంచి విడుదల పొందలేదంటే, ఇంకా మనం పాపంలో నుంచి కొనసాగుతున్నామంటే మనం సేవించుతున్నది సజీవుడైనటువంటి క్రీస్తును కాదు. సో దీన్ని బట్టి మీరు ప్రశ్నించుకోండి, పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఆజ్ఞల్లో ఒక చిన్న 1-3 విషయాలు తీసుకుందాం. కోపబడుడి కానీ పాపము చేయకుడి, అది ఆజ్ఞేనా? కోపబడుడి, ఎందుకంటే కోపం అనేటువంటిది ఇట్స్ ఎ నేచర్. ఓకేనా? దేవుడు మనం సృష్టించినటువంటి క్రమంలో అది కూడా ఒక భాగమే. కోపం అనేటువంటి సహజంగా ఎవరికైనా వస్తుంది. కోపం రానటువంటి మనిషి నిజంగా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అసలు ఫస్ట్ వాళ్ళు వైద్యం చేయించుకోవాలి, చెక్ చేయించుకోవాలి. సో కోపం రావడం సహజమే, బట్ డోంట్ కమిట్ సిన్. ఆ కోపము నువ్వు పాపం చేసే విధముగా నిన్ను ప్రేరేపించకూడదు. ఇంకో మాట చెప్పాలంటే, ఒకవేళ కోపం వచ్చినా దట్ షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్, అది నీ ఆధీనంలో ఉండాలి. కానీ నువ్వు దాని ఆధీనంలోకి వెళ్ళిపోకూడదు. ఏమో సార్ కోపంలో నేనేం మాట్లాడేసాను నాకు తెలియదు, ఏమో సార్ ఆ కోపంలో నేను ఏం చేస్తున్నాను నాకు తెలియదు అని అంటున్నావనంటే ఇంకా పునరుద్ధరుడైనటువంటి క్రీస్తును, సజీవుడైనటువంటి క్రీస్తును నువ్వు ఆరాధించడం లేదు. నీ జీవితంలో ఇంకా ప్రభావితం జరగలేదు అని దాని యొక్క అర్థం. నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం ఏంటి? అది నీ కంట్రోల్లో, దాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడప్పుడు నాకు నా భార్యకు ఇక్కడే గొడవ వస్తుంటుంది, సమస్య వస్తుంటది అనమాట. పిల్లలకి ఆప్షన్ ఇస్తుంటుంది, నీకు దోశ కావాలా, నీకు ఇడ్లీ కావాలా. నేనంటాను వాళ్ళకి ఇప్పుడు ఆప్షన్ ఇవ్వద్దు, ఇప్పుడు చిన్నపిల్లలే, దోశ ఇడ్లీ దగ్గర నువ్వు ఆప్షన్ ఇచ్చావు. ఇప్పుడు రేపు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని అలవాటుగా తీసుకొని రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ఆప్షన్ తీసుకుంటారు. వాళ్ళు నీకు ఛాన్స్ ఇవ్వడం కాదు, నువ్వే వాళ్ళకు ఒకటి ఇచ్చి ఇదే ఇది ఉంది ఇది చేశాను ఇంట్లో ఇది తిను అని చెప్పాను. తింటే తిన్నారు, లేకపోతే కడుపు కాలుతుంది, కడుపు కాల్చిన తర్వాత తింటారు అని నేను అంటాను. చిన్న బిడ్డలు కదా, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలీదు. సో ఏదో ఒకటి, అది కాకపోతే ఇది ఇంట్లో దోశ చేసింది అంతే, దోశ పెట్టి అదే తినాలి. వాళ్ళు తినకపోతే వదిలే, కడుపు కాల్తే వాళ్ళకి దాని విషయం తెలుస్తుంది. వాళ్ళు మేము దోశ తినమని అంటే అప్పటికప్పుడు మళ్ళీ కోసం ఇంకొకటి చేస్తారు, అదేంటంటే తల్లి ప్రేమ అని అంటారు. సో అక్కడ మాకు క్లాష్ వస్తుంది అనమాట. నేనంటాను నువ్వు ఇంకా పాడు చేస్తున్నావు అని అంటా, అతికారం చేస్తున్నావు అని అంటా. ఈరోజు నువ్వు ఇంట్లో చేసిన దాన్ని తినకుండా నువ్వు ఇంకోటి మళ్ళీ వాళ్ళ కోసం అడుగులు చేస్తే రేపు ప్రతి దానికి కూడా వాళ్ళు ఇంట్లో చేసి పెట్టిన దానికి, లేకపోతే ఇంట్లో తెచ్చిచ్చిన వస్తువుకి వాళ్ళు నో చెప్తూనే ఉంటారు, వాళ్ళే ఆప్షన్ చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇది చిన్న విషయమే, చిన్న విషయమే. కానీ రేపు పిల్లలు పెద్దలు అయిన తర్వాత ఇది చాలా పెద్ద విషయం అవుతుంది, పెద్ద విషయం అవుతుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా విషయాల్లో మనం ఇంకా బలహీనలుగా ఉన్నాం, పాపులముగానే ఉన్నాం. మన కోపాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి విధంలోకి వెళ్ళిపోయాం. కంప్లీట్ గా కోపం కంట్రోల్లోనికి మనం వెళ్ళిపోయాం. ఓకేనా? ఇందు ఈ మాట చెప్పడానికి నేను అవగాహన చెప్పాను. ఇప్పుడు బిడ్డల కంట్రోల్లో మన కంట్రోల్లో పిల్లలు లేరు. మనకు తెలియకుండా నిండేట్టు కానీ పిల్లల కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయాం. వాళ్ళు చెప్పినట్లు మనం వింటున్నాం. సెల్ ఫోన్ ఇవ్వాలా లేదా అనేటువంటిది ఇప్పుడు మన ఆప్షన్ కాదు, వాళ్ళ ఆప్షన్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నారు. వాడు ఏడ్చుడని చెప్పి నువ్వు ఇచ్చేసావు. వాడు ఇప్పుడు ఏమనుకు వాడికి ఏమర్థమైంది? ఓహో, నేను ఏడిస్తే మా మమ్మీ ఇచ్చేస్తుంది అని వాడికి అర్థమైంది. నేను అంటాను, అసలు వాడి సెల్ ఫోన్ కోసం ఏడ్చాడు అనుకో, అసలు అప్పుడు ఇవ్వనే ఇవ్వద్దు. వాడు ఎంత ఏడ్చినా ఇవ్వద్దు, పక్కన పెట్టు. అప్పుడు వాడికి ఏమర్థం అవుతుంది? మనం ఎంత ఏడ్చినా మమ్మీ ఇవ్వదు వేస్తూ అనేది వాడి మైండ్ లోకి రావాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే వాళ్ళు మన కంట్రోల్లో ఉండాలి. బట్ ఈరోజు మనం తెలియకుని ఇండియాగా వాళ్ళ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయాం, పిల్లల కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయాం, వాడిని బుద్ధిగిస్తా ఉన్నాం. సో యాజ్ ఇట్ ఈస్ దీన్ని ఇక్కడ అప్లై చేసుకుందాం. కోపం వస్తుంది సహజమే, ఈవెన్ నాకు కూడా వస్తుంది కోపం. ఓకేనా? ఎందుకనంటే ఒకసారి ఇలాగే కోపం గురించి ప్రసంగం చేస్తామని ప్రసంగం చేశాను. ఆ మరుసటి రోజు మా పెద్ద పాప తప్పు చేస్తే నేను కోపంలో కొట్టాను. ఏమయ్యా నువ్వు పనస్తావు కదా, బా నువ్వు చెప్పి అన్ని అబద్ధాలి అని. ఏమెందుకు అని అన్నా, నిన్నే నువ్వే చెప్పావు కోపడకూడదు అని చెప్పి, ఇప్పుడు నీకు అంత కోపం ఎందుకు వచ్చింది అని అనింది. చూడండి వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది. అప్పుడు నేను వెన్నే చెప్పాను, హలో అది నీ విషయంలో కాదు, దానికి వేరే లెక్క ఉంది. బిడ్డలు తప్పు చేస్తే వాళ్ళకి తెలియపరచడం కోసం బెత్తం వాడమనుంది బైబుల్లో, బెత్తం వాడమనుంది అని చెప్పి అని అన్నాను నేను. బిడ్డారా, పిల్లల ఆధీనంలో మనం వెళ్ళిపోయాం. కోపం ఈరోజు మన కంట్రోల్లో లేదు, దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయాం. అంటే అదేమనంటే నేనేం చేస్తున్నా నాకు తెలియట్లేదు సార్, ఏం మాట్లాడుతున్నా నాకు కోపం వస్తే అంతే సార్ అని అంటూ ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నీ జీవితంలో మార్పు రాలేదు. మార్పు రాలేదు అని అర్థం అంటే అర్థం ఏంటంటే నీవు సజీవుడైనటువంటి క్రీస్తుని ఆరాధించడం లేదు, మృతుడైన క్రీస్తుని ఆరాధన చేస్తున్నావు. అందుకోసమే నీ జీవితంలో ఎలాంటి మార్పు కలగడం లేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చిన మేము చెప్పిన సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడినడలా దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడిన క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడినడలా మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపముల్లోనే ఉన్నారు. నువ్వు ఇంకా ఒకవేళ పాపంలో కొనసాగుతున్నావు అంటే దాని అర్థమేంటి? ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తున్నావంటే దాని అర్థమేంటి? లేపబడిన క్రీస్తు నువ్వు ఆరాధించడం లేదు అని 18వ వచనంలో అంటాడు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయారు చూసారా, పాతిపెట్టారు చూసారా, వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? నశించిపోయారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఎంతమంది క్రీస్తు కోసం ఎన్ని త్యాగాలు చేశారండి, ఎంతమంది క్రీస్తు కోసం హతసాక్షులుగా మరణించారండి. వాళ్ళ మరణం వ్యర్థమైపోయిందా? వాళ్ళందరూ కూడా నశించిపోయారా? నో. ఈరోజు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన పితరులందరూ కూడా ఇంకా మన కోసము వారు నిలబడి ఎదురు చూస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 కింద వరకు మనం చదివితే మనకు అర్థమవుతుంది. స్టిల్ ఇంకా మన విశ్వాస వీరులందరూ అక్కడ నిలబడి మన కోసం ఎదురు చూస్తారు, అంటే సంఘం కోసం ఎదురు చూస్తున్నారు. సంఘం కూడా వస్తే అప్పుడు అందరూ, మీరు కూడా అంటే అందరూ కలిసి ఒకేసారి లోపలికి వెళ్దాం పరలోకంలోకి, మేము ఒక్కడే వద్దు బ్రదర్ అని ఎదురు చూస్తా ఉన్నారట. అందరి విశ్వాసం అర్థమైపోయిందా? తీసుకురందరూ ప్రిమటండి బిడ్డారా, కాదు. 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన నడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఒకవేళ మన విశ్వాసము కేవలము ఈ జీవితకాలం మట్టుకే అన్నది వాస్తవమైతే మనమందరం కూడా దౌర్భాగ్యులము. నేను ఎప్పుడు కూడా మిషనరీస్ గురించి ఒక మాట అంటుంటా, దే ఆర్ ఫూల్స్. విలియం కేరీ ఈజ్ ఎ బిగ్ ఫూల్. అడోనీరామ్ జాక్సన్ ఈజ్ ఎ బిగ్ ఫూల్. హడ్సన్ టేలర్ ఈజ్ ఎ బిగ్ ఫూల్. అబ్రహాం లింకన్ ఈజ్ ఎ బిగ్ ఫూల్. నేను పర్సనల్ గా అనుకుంటుంటాను. ఎందుకు వాళ్ళు నేను ఫూల్ అన్నాను? సరే, వీళ్ళందరి గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు జ్ఞాపకం చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకొకరిని జ్ఞాపకం చేస్తా. ఈ మధ్యకాల సమయంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు 21 మందిని ఎర్రసముద్రం దగ్గర కోడి తలలు కోసినట్లుగా వారి యొక్క మెడలను పీకలను కోసేశారు. కానీ మీరు గమనించారా, 21 మందిలో ఒక్కరు కూడా పరుగులు తీయడానికి ప్రయత్నం చేయరా, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాల. వాళ్ళు అలా సిద్ధపడినటువంటి వారుగా వాళ్ళ మెడలను వాళ్ళ చేతికి అప్పగించారు. వాళ్ళ మెడలను చాలా సులభంగా కోయగలిగారు. రక్తం చిందిస్తూ అక్కడే మరణించారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దౌర్భాగ్యులా? ఆలోచించండి. తర్వాత ఎలెన్ చువా అమెరికా నుంచి వచ్చినట్టు యవనస్తుడు, పేరు కరెక్ట్ గుర్తు రాడలేదు. ఒక యవనస్తుడు అమెరికా దేశం నుంచి వెళ్ళొద్దు అని చెప్పినా, అక్కడ ప్రమాదం అని చెప్పినా సెంటినలీస్ భూభాగానికి వెళ్ళాడు. జాన్ ఎలెన్ చువా. ఎంతో మంది చెప్పారు, అయినప్పటికీ కూడా వినిపించుకోకుండా అక్కడికి వెళ్ళాడు. చనిపోయిన తర్వాత ఈ హైందవులు లేకపోతే ఈ లోక సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎలాంటి పోస్టు పెట్టారు తెలుసా? వాడికి అట్టే కావాలి, ఎగస్ట్రాలు. ఎవడెళ్ళమన్నాడండి? ఈ క్రైస్తవులు మరీ దారుణం, ఎవరిని విడిచిపెట్టడు. వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బతుకుతుంటే అక్కడికి ఏదో వాళ్ళు వెళ్ళి వాళ్ళు మార్చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడు. అందుకు నేను వాళ్ళని ఫూల్ అనింది. యాక్చువల్గా దే ఆర్ నాట్ ఫూల్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని దృష్టిలో ఫూల్స్ కాదు, బట్ లోకం దృష్టిలో వాళ్ళు వెర్రివారే, పిచ్చి వాళ్ళే. దే ఆర్ ఫూల్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్. క్రీస్తునందు ప్రేమించిన దేవునిలారా, సాధు సుందర్ సింగ్ గారికి, అది భక్త సింగ్ అంకుల్ గారికి అనుకుంటారు, ఒక పక్క తన ఆస్తిపాస్తులన్నింటినీ పెట్టి మరొక పక్క బైబిల్ని పెట్టి నీకు ఏది కావాలో చూస్ చేసుకో అంటే, నాకు బైబిలే కావాలని చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ కూర్చున్న నిలబడిన వాళ్ళందరూ కూడా ఏమంటారు చెప్పండి? హీఈస్ రియల్లీ అ ఫూల్. పిచ్చోడా, ఇంత ఆస్తిపాస్తుల్ని విడిచిపెట్టి కేవలం బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళాడు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఇఫ్ యు వాంట్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్, నువ్వు క్రీస్తు కోసం నిలబడాలి అని అనుకున్నప్పుడు నువ్వు క్రీస్తు కోసం కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది. నువ్వు క్రీస్తు కోసం త్యాగం చేసిన ప్రతిసారి నువ్వు లోకం దృష్టిలో ఒక ఫూల్ గానే మిగిలిపోతావు. యు ఆర్ ఎ ఫూల్. అబ్రహాముకి దేవుడు వాగ్దాన భూమి అంతటినిచ్చి, అబ్రహమ ఈ వాగ్దాన భూమి అంతా నీదే తీసుకోనంటే, అబ్రహాము ఈ పట్టణం కోసం కాకుండా, అంటే దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దాన భూమిలో ఒక పరదేశిలాగా నివసిస్తూ, పరదేశిలాగే ఉంటూ, ఓకేనా, దేవుని చేత కట్టబడిన అపరాధులు గల పట్టణం కోసం ఎదురు చూస్తా ఉన్నాడంట. ఇప్పుడు అబ్రహాము లోకం దృష్టిలో ఎవరు? ఫూల్. దేవుడు ఇంత ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ ఇచ్చి, పెద్ద భూభాగం ఇచ్చి, అబ్రహాము ఇదంతా వాడుకో అబ్రహాం అని అంటే, నాకు ఇది కాదు కదా ప్రభువా, నాకు కావాల్సింది నీ చేతుల మీద కట్టబడుతున్న పునాదులు గల పట్టణంలో అక్కడ నాకు స్థానం కావాలి ప్రభువా. యోబు దేవుని కోసం నిలబడ్డాడు. యోబు తన భార్య దృష్టికి ఎలా కనిపించాడు? ఫూల్ గానే కనిపించాడు. ఏ ప్రభు నమ్ముకున్నావు, ఏమొచ్చినాయా నీకు? అన్ని కష్టాలు ఇబ్బందులే. ఇంకెందుకు ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు? యోబు ఎలా కనిపించాడు? ఆలఫేసడం తన భార్యకి ఒక ఫూల్ లాగా కనిపించాడు. తను ఎంతో ప్రేమించేటువంటి స్నేహితులకి కూడా యోబు ఒక ఫూల్ లాగే కనిపించాడు. ఎందుకనంటే అతడు ఆ స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆ స్థితిలో కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఆ స్థితిలో కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఈరోజు నీ జీవితంలో ఒక విశ్వాసమైన తర్వాత కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ నువ్వు క్రీస్తుని విడిచిపెట్టకుండా నువ్వు నమ్మకంగా ఉంటూ నీ కష్టాల్లో శ్రమల్లో కూడా నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే, నువ్వు నమ్మకంగా జీవిస్తూ ఉంటే, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా లంచాలు తీసుకొని వాళ్ళు బాగా ధనికులైపోయి వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిపోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనుక్కొని కార్లు కొనుక్కొని నీతో పాటు ఉండేటువంటి వాళ్ళే ఆ స్టేజ్ లో ఉంటే నువ్వు లంచాలు తీసుకోకుండా నువ్వు నిజాయితీగా నమ్మకంగా వచ్చిన జీతంతో నువ్వు బ్రతుకుతూ ఒక పేదవాడిగా ఉంటే నీ భార్య బిడ్డలకు నువ్వు ఎలాంటి ప్రొవిజన్స్ ని అంటే లగ్జరీ ప్రొవిజన్స్ ని నువ్వు అందించలేకపోతే, కేవలం ఒక పూట మాత్రమే నువ్వు అన్నం పెడితే, ఈవెన్ నీ భార్య నీ బిడ్డల దృష్టిలో కూడా నువ్వు ఒక ఫూల్ లాగే కనపడిపోతావు. మా డాడీ ఈజ్ ఎ ఫూల్. పక్కన డాడీలు చూడండి ఎంత బాగా సంపాదించారు, ఎంత వెల్ సెటిల్ అయితే మా డాడీ విశ్వాసం విశ్వాసం అని చెప్పి నమ్మకత్వం అని చెప్పని ఏ ఎలాంటి లంచాలు తీసుకోకుండా మా డాడీ ఇలాగే ఉన్నాడు, మమ్మల్ని అందరినీ కూడా దరిద్రులుగానే ఉంచాడు. ఇఫ్ యు వాంట్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్, ఇఫ్ యు వాంట్ టు స్టాండ్ ఫర్ లివింగ్ క్రైస్ట్, సజీవుడైన క్రీస్తు కోసం నువ్వు నిలబడాలి అని అనుకుంటే, నువ్వు నిలబడితే నువ్వు లోకం దృష్టికి వెర్రివాడవుగానే కనబడతావు. క్రీస్తు నందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, లెట్ ఇట్ బి, అలాగే కానివ్వనివ్వండి. ఎస్, క్రీస్తు నిమిత్తము నేను వెర్రివాడనే అని పౌలు ఒప్పుకున్నాడు. పౌలుకు తెలుసు క్రీస్తు సజీవుడనని. పౌలు అందుకోసమే వెళ్ళాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, అవమానాలు పడ్డాడు, నిందలు అనుభవించాడు, వివస్త్రగా చేయబడ్డాడు, ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు, కనీసం నిద్రపోవడానికి సరైనటువంటి స్థలము లేదు, కొన్ని సందర్భాల్లో తన జబ్బుతో పడి ఉంటే పట్టించుకునే వాళ్ళు లేరు, తనకే తాను కూలి పని చేసుకుని తన కడుపు నింపుకొని తన కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి అన్నదమ్ముల్ని విడిచిపెట్టి స్నేహితుల్ని విడిచిపెట్టి ఇంట్లో వాళ్ళ నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రోమన్ సోల్జర్, ఆయన సంపాదించిన సంపాదంతటిని విడిచిపెట్టి కొండల్లో లోయల్లో అడవుల్లో నదుల్లో పడి ప్రయాణం చేస్తూ ఉంటే లోకం దృష్టిలో తన కుటుంబ సభ్యుల దృష్టిలో హీజ్ ఎ ఫూల్. కానీ ఆయన ఎందుకంత ప్రయాసపడ్డాడో తెలుసా? అతనికి తెలుసు అతడు సేవించుచున్న దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన సజీవుడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏదో ఒకరోజు ఈ లోకయాత్ర నేను ముగించేస్తాను, ఈ లోకయాత్ర నాకు శాశ్వతం కాదు, అయితే ముగించిన తర్వాత నేను కూడా ఆయనతో పాటు సజీవుడిగా లేపబడతాను, ఆయనతో పాటు ఉంటానన్న నిరీక్షణ పౌలుకుంది. మీరు అనొచ్చు, సార్ పౌలంటే ప్రభువుని నేరుగా చూచాడు, మరి నా సంగతి ఏంటి? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు నందు ప్రేమ బిడ్డలు, అందుకోసమే ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మినటువంటి వాళ్ళు ధన్యులు. ఒకవేళ ఇప్పుడు పౌలు కంటే నువ్వు ఎక్కువ విశ్వాసాన్నించి నువ్వు పరిచర్య చేసావు అనుకుందాం, పౌలు కంటే ఎక్కువ కాదు, బహుశా పౌలు కంటే నువ్వు తక్కువ పరిచర్య చేసినా కానీ రేపు ప్రభు నిన్ను పౌలు నిలబెట్టినప్పుడు నిన్ను గ్రేట్ అంటాడు, నిన్ను గ్రేట్ అంటాడు, నన్ను గ్రేట్ అని అంటాడు. పౌలు చూసి నమ్మాడు, కానీ నీవు నేను చూడకుండానే నమ్ముతున్నాం. మన నమ్మకడానికి ఒక మన నమ్మకానికి ఒక కారణం ఉంది, అది మన జీవితాల్ని మార్పు జరిగిస్తున్నటువంటి విధానం, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మార్పును కలిగిస్తున్నటువంటి విధానం. ఎంతమంది తాగుబోతులు మారలేదండి, ఎంతమంది వ్యభిచారులు మారలేదండి, ఎంతమంది జోదగాలు మారలేదండి. ఒకప్పుడు వాళ్ళు జీవించిన విధానం ఈ రోజు వాళ్ళు క్రీస్తు కొరకు సాక్షులుగా నివసిస్తున్నటువంటి విధానం. కుటుంబ సభ్యుల్ని అడిగితే చెప్తారు సజీవ సాక్ష్యం, ఎస్ ఒకప్పుడు మా ఆయన ఇలా ఉండేవాడు, ఎంత తిరుగుబోతుగా తాగుబోతుగా ఉండేవాడు, కానీ ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఈ రోజు చాలా ఆయన చాలా సౌమ్యముగా మారిపోయాడు, క్రీస్తు ప్రేమ చేత నింపబడ్డాడు, ఈ రోజు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ సాక్ష్యాలు క్రీస్తు సజీవుడని రుజువు చేస్తాయి. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి నీ విశ్వాసము వ్యర్థము కాదు, మా ప్రకటన వ్యర్థము కాదు, క్రీస్తు సజీవుడు, ఆయన లేపబడి ఉన్నాడు, ఆయన నేటికీ ఉన్నాడు, ఆయన నేటికీ మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని ప్రభావితం చేసుకుని మార్పులోనికి తీసుకుని వెళ్ళి ఆయన సజీవుడనని మన జీవితం ద్వారా సాక్ష్యాన్ని ప్రకటిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను.
సార్, దేవుని యొక్క వాక్యాన్ని అందించిన నా మిషనరీ.